సత్యవతి యొక్క నియోగంతో వ్యాసుడు అంబికా అంబాలికల యందు పుత్రదానం గావించడం జరిగింది. అంబిక యందు పుట్టుగుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడు జన్మించాడు. అంబాలిక యందు పాండువర్ణ దేహంతో పాండురాజు జన్మించాడు. అలా ఇద్దరు బిడ్డలు జన్మించిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, కొంతకాలానికి సత్యవతి అంబికని మరొక పుత్రుని కోసం సిద్ధం చేసి వ్యాసుని ఆహ్వానించింది. అంబిక తన దాసిని పంపించింది. దాసి ఆ శయ్యా మందిరానికి వెళ్ళింది. వ్యాసుని ఎంతో భక్తితో సేవించింది. వ్యాసుడు ఆమెకి గర్భాధానం చేసి ఆమెతో, ఇక నీవు దాసివి కాదు, నీ గర్భంలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి బాలుడిని నిక్షిప్తం చేశాను. లోకంలో ఉన్నటువంటి ధర్మాత్ములు, కృతజ్ఞులు, సత్యజ్ఞులు, బుద్ధిమంతులు అందరిలోకి శ్రేష్ఠుడవుతాడు ఆ బాలుడు అని చెప్పి వ్యాసుడు తిరిగి వెళుతూ సత్యవతితో అంటున్నాడు, అమ్మా నీవు అంబికను పంపించావు, పంపించాలనుకున్నావు, కానీ అంబిక తన దాసిని పంపించింది, నేను ఆమెకే పుత్రదానం చేయడం జరిగింది అని చెప్పి వ్యాసుడు అంతర్ధానం అయ్యాడు. వ్యాసుని యొక్క అనుగ్రహంతో మగ శిశువుని ప్రసవించింది ఆ దాసి. అతడే విదురుడు, అతడు ధర్మాత్ముడు, రాగద్వేషాలకు అతీతమైనటువంటి వాడు, కామక్రోధాన్ని జయించినటువంటి వాడు, అర్థశాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి వాడు. సాక్షాత్తు యమధర్మరాజే శాపవశాత్తు భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. అందుకనే యమధర్మరాజునే ఈ దాసి గర్భమునందు నిక్షిప్తం చేశాడు వ్యాసుడు. ఈ విషయాన్ని వైశంపాయనుడు జన్మేజయుడితో చెప్పాడు. ఇది ధృతరాష్ట్ర పాండురాజ విదురుల యొక్క జన్మ వృత్తాంతం. ఈ గాథను తెలుసుకున్న తర్వాత ఈనాటి మానవులందరికీ కూడా మనస్సు చివుక్కు మనకుండా ఉండదు. ఇది విన్నటువంటి వాళ్ళు, మొట్టమొదటిసారిగా విన్నటువంటి వాళ్ళు కనుకైతే, ఏమిటి ఇలాగా వ్యాసుడు ఎక్కడా, ఈ రాణులు ఎక్కడా, ఈ సత్యవతి నియోగించడం ఏమిటి, దీనికి భీష్ముడు అంగీకరించడం ఏమిటి, ఇదంతా చండాలంగా ఉందే అనేటువంటి భావన అందరికీ కలుగుతుంది. భర్త మరణానంతరం భార్య మరొక పురుషుని ద్వారా సంతానాన్ని కనటం పాతివ్రత్య ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది, అది అనాచారంగా ఉంటుంది, అపవిత్రంగా ఉంటుంది, అసహ్యకరంగా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు విచిత్ర వీరిని భార్యలైనటువంటి అంబిక అంబాలికలు. సంతానాన్ని ప్రసాదించినటువంటి వాడు వేదాన్ని విభాగించినటువంటి వేదవ్యాస మహర్షి, మరి నియోగించిందో విచిత్ర వీరిని యొక్క తల్లి అయినటువంటి సత్యవతి, మరి అంగీకారం చెప్పినటువంటిది వాడు త్యాగమూర్తి అయినటువంటి భీష్ముడు. తండ్రి కోసం వివాహాన్ని మానుకొని సంతానం లేకుండా చిరకాలం కూడా ఈ లోకంలో ఉండాలని సిద్ధపడినటువంటి మహాత్యాగి అయినటువంటి భీష్ముడు. మరి ఇదంతా రహస్యంగా జరిగినటువంటి విషయం కాదు, ఇంతమంది మధ్యలో జరిగినటువంటి వ్యవహారం. మరైతే దీంట్లో ఉన్నటువంటి ధర్మాధర్మాలు ఏమిటి? ఈ సందర్భంలో మనకి కొన్ని ధర్మ సందేహాలు కలుగుతాయి. ఏమిటది అని అంటే, ఇలాంటి అసహ్యకరమైనటువంటి పద్ధతిలో సంతానాన్ని పొందాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ పద్ధతిలో సంతానాన్ని కనాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే, సంతానం లేకుండా ఒక రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి మహారాజు మరణించినప్పుడు ఆ రాజ్యం అరాచకం కాకుండా, అంటే రాజు లేనటువంటి వాడైనప్పుడు అరాచకం అంటారు, దాన్ని అరాచకం కాకుండా ఉండే కోసం, ఆ వంశం అంతటితో అంతరించిపోకుండా ఉండటం కోసమని ఆపద్ధర్మంగా, ఆపద్ధర్మం అని అంటే ఆపదల్లో అనుసరించాల్సినటువంటి ధర్మం, అంటే మామూలుగా అనుసరించాల్సినటువంటి ధర్మం వేరే ఉంటుంది, కానీ ఆపద వచ్చినప్పుడు అనుసరించాల్సినటువంటి ధర్మం ఒకటి ఉంది, దాన్ని ఆపద్ధర్మం అంటారు. ఆ ఆపద్ధర్మంగా కలియుగానికి ముందు అంటే ద్వాపరయుగం చివరిలో ఈ నియోగ విధిని అనుసరించేవాళ్ళు. ద్వాపరయుగం చివరిలోనే కాదు, ఇది చివరిలో జరిగింది కానీ ద్వాపరయుగంలోనూ అంతకుముందున్నటువంటి త్రేతాయుగంలోనూ కూడా ఈ నియోగ విధి దేవర న్యాయం అనేటువంటి పద్ధతులు ఆచారంలో ఉన్నాయి. నియోగ విధి అని అంటే సంతానాన్ని పొందవలసినటువంటి స్త్రీని ఆ వంశానికి చెందినటువంటి పెద్దలు గురుజనులు అయినటువంటి వాళ్ళు నియోగించటం, సంతానాన్ని కనమని నియోగించటం. ఇది ఈ కాలంలో మాత్రం ఆచరణలో లేదు. ఈ కాలంలో ఎక్కడా కూడా దీన్ని ఆచరించే పని లేదు, ఆచరించకూడదు. ఆచరిస్తే అది అధర్మము అన్యాయము అవుతుంది. మరి అసహ్యకరమైనటువంటిది, అపవిత్రమైనటువంటిది, అధర్మమైనటువంటిది అని ఈ కాలంలో దీన్ని భావిస్తారు కాబట్టి అందుకని ఈ కాలంలో ఆచరణ లేదు. కానీ ఆ కాలంలో సమాజం మాత్రం అలా భావించలేదు అని అంటానికి మనకు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏమిటంటే, ఎవరైనా సరే ఏనాడైనా సరే మహాభారతంలో ఎక్కడైనా సరే ధృతరాష్ట్రుణ్ణి కానీ పాండురాజుని కానీ అలాగే విదురుణ్ణి కానీ నీ పుట్టుకలన్నీ కూడా ఇలాంటివి అని ఎవరైనా హీనంగా మాట్లాడారా? ఎవరైనా ఎగతాళి చేశారా? ఎక్కడా ఎవరు కూడా ఎగతాళి చేయాల, ఎవరు వేలెత్తి చూపించాల. అందులో విదురుడు పరమధర్మ స్వరూపుడు, ఆయన అందరూ గౌరవించారు, మహారాజులతో సహా సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా గౌరవించారు. మరి ఆయన కూడా వేదవ్యాసుడికి అంబిక యొక్క దాసికి పుట్టినటువంటి వాడు. మరి అయితే ఎవరైనా ఆయన పుట్టుకని వేలెత్తి చూపించారంటే లేనేలేదు. పైగా వీళ్ళందరినీ ఎంతగానో గౌరవించారు. మరి సంతానాన్ని ప్రసాదించినటువంటి వ్యాసుని సన్నిధి ఏమిటి? ఏమంటే ఆయన మహర్షి కదా, ఆయనకి ఎలాంటి బుద్ధులు ఏమిటండి అని ఎవరైనా అన్నారా మహాభారతంలో? అనలేదు. దాన్ని తప్పుగా అయినట్లయితే వ్యాసుడు రాసుకుంటాడా? లేదు. తన యొక్క జన్మని గురించి రాసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు తాను సంతానాన్ని ఇచ్చినటువంటి వ్యవహారాన్ని కూడా రాసుకున్నాడు. మరి అటువంటి వ్యాసుడిని మరి మహాభారతంలో అందరు గౌరవించారే కానీ ఏ ఒక్కరు కూడా వేలెత్తి చూపించలేదు. ఆఖరికి ధర్మాత్ములైనటువంటి పాండవుల్ని నిరంతరము విమర్శించేటువంటి దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు కూడా ఏనాడు కూడా వ్యాస మహర్షిని మాత్రం నోరెత్తి మాట్లాడలేదు. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఇదేదో అసహ్యకరమైనటువంటిది అని అనుకోవాల్సినటువంటి పని లేదు. కేవలం వంశం అంతం కాకుండా ఉండటానికి, రాజ్యం అరాచకం కాకుండా ఉండటం కోసం అని చెప్పి ఇది అనుసరణీయమైనటువంటి ఆచరణీయమైనటువంటి పద్ధతిగా శాస్త్రాలు ఆమోదించినటువంటి పద్ధతిగా ఉన్నది. ఇక రెండవ సందేహం ఏమిటంటే ఇది ధర్మసమ్మతమైంది అని మనం ఎట్లా భావించగలుగుతాం, ఎలా భావించగలుగుతామో చూడండి. సత్యవతి భీష్ముడిని పిలిచి, నాయన నీ సోదరుని భార్యల యందు నీవు సంతానాన్ని ప్రసాదించు అని అన్నప్పుడు, మరి ఇది అధర్మం కనుకైతే ఆయన ఏమనాలా? అమ్మా ఇలాంటి అధర్మ మాటలు మాట్లాడతావేందని అనాలి కదా. కానీ ఆయన ఏమన్నాడు, తల్లి నీవు చెప్పినదంతా కూడా ధర్మసమ్మతమైనటువంటిది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే నేను చేసినటువంటి ప్రతిజ్ఞ కారణంగా నేను ఇప్పుడు సంతానాన్ని ఇవ్వటానికి అశక్తుణ్ణి. నేను ఆ ప్రతిజ్ఞ చేశాను నీ వివాహ సందర్భంలో, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పి, స్త్రీ సంబంధాన్ని పెట్టుకోను అని చెప్పి. కాబట్టి నేను ఈ రోజున ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఉండాల్సి వచ్చింది, కాబట్టి నీ మాటను నేను అంగీకరించలేకపోతున్నా, కానీ నువ్వు చెప్పింది మాత్రం ధర్మసమ్మతమైనటువంటిదే అని చెప్పాడు. అంతేకాకుండా ధర్మహాని కలగకుండా వంశం అంతం కాకుండా కొనసాగేటువంటి ఉపాయాన్ని కూడా నేను చెప్తాను, అది ధర్మసమ్మతమైనటువంటిది, సనాతనమైనటువంటి క్షత్రియ ధర్మం. అంతేకాకుండా ఆపద్ధర్మ నిర్ణయాల్లో నిపుణులైనటువంటి విద్వాంసుల ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయం. ఇక ఇది లోకల్ ఆచార వ్యవహారాలకి ఏ రకంగా కూడా వ్యతిరేకమైనటువంటిది కాదు, ఇది అనుగుణమైనటువంటిది అని ఆ ఉపాయాన్ని తెలియజేశాడు. ఏమిటా ఉపాయము? గుణవంతుడైనటువంటి బ్రాహ్మణునికి ధనాన్నిచ్చి ఈ విచిత్ర వీరుని క్షేత్రములందు సంతానాన్ని ప్రసాదించమని కోరవచ్చు అని. మరి ఈ మాట అన్నప్పుడు, భీష్ముడు అన్నప్పుడు మరి సత్యవతి ఏమన్నది? అప్పుడు సత్యవతి కూడా ఇది ధర్మసమ్మతమైనటువంటిదే, నువ్వు చెప్పిన దాంట్లో ఏ రకమైనటువంటి అధర్మం లేదు, ఇది ఆచారంలో ఉంది, మనం ఆచరించదగినటువంటిది అన్నది. అంటే భీష్ముడు ధర్మసమ్మతమైందన్నాడు, ఆచరణీయమైందన్నాడు, అంతేకాకుండా ఆపద్ధర్మ నియమాలు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా విన్నటువంటి విషయం అన్నాడు, ఇప్పుడు ఆచరణలో ఉన్నది అన్నాడు. మరి సత్యవతి అలాగనే అన్నది. అంటే ఆ ఇద్దరు కూడా దీన్ని ధర్మం అనే అంగీకరించారు. ఇక వ్యాసుడు వచ్చిన తర్వాత వ్యాసుడితో సత్యవతి, నాయన నువ్వు నా ప్రథమ సంతానానివి, ఇప్పుడు నా చివరి సంతానమైనటువంటి విచిత్ర వీరుడి యొక్క భార్యలందు నువ్వు సంతానాన్ని ప్రసాదించాలి అని అంటే, అప్పుడు వ్యాసుడేమన్నాడు, అమ్మా ఇది శాస్త్రంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మం. సనాతనము అని అంటే ఎప్పటినుంచో ఆచరణలో ఉన్నటువంటి ధర్మము అని. ఇది సనాతన ధర్మం అంటే, అంటే ఇది ఎప్పుడూ అందరూ ఆచరిస్తూ ఉన్నారు. అంటే వ్యాసుడి దృష్టిలో కూడా ఇది ధర్మసమ్మతమైనటువంటిది అనే విషయం మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఇది శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయమే అని కూడా అన్నారు. అంటే సత్యవతి, భీష్ముడు, వ్యాసుడు ముగ్గురు కూడా ఇది ధర్మము అని అంగీకరించారు. మరి అది ధర్మమో కాదో ఇప్పుడు మనమా నిర్ణయించాల్సింది వాళ్ళ. ఎందుకనంటే ఆ రోజున ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ఆ రోజు ఉన్నటువంటి ధర్మం, ఆ రోజు ఉన్నటువంటి శాస్త్ర అంగీకారం, ఆ రోజు ఉన్నటువంటి పెద్దల యొక్క ఇష్టాయిష్టాలు, వాటన్నిటిని బట్టి నిర్ణయించాలి. కానీ ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం నిర్ణయించకూడదు. కాబట్టి అది ధర్మసమ్మతమైంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మూడో విషయం ఏమిటనంటే, ఒక సందేహం ఏమిటనంటే, ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి ధర్మాన్ని మనం అంగీకరించడమా, లేదా ఆచరణలో ఉన్నట్టుగా ఏమైనా రుజువులు ఉన్నాయా? వాళ్ళు అన్నారు అమ్మా ధర్మసమ్మతమేను అన్నారు, ఆచరణలో ఉందన్నారు, శాస్త్రాల్లో ఉందన్నారు, అన్నీ చెప్పారు రైట్, వాళ్ళు చెప్పిన మాట వింటమా, లేకపోతే ఆచరణలో ఉన్నట్టుగా మనకి ఏమైనా రుజువులు ఉన్నాయా? అంటే రామాయణ కాలంలో ఉన్నటువంటి పవిత్రత భారత కాలంలో లేదని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. ఇది అపోహే కానీ సత్యం కాదు. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి అపోహను కూడా తొలగించడానికి, ఇది ఆచరణలో ఉన్నటువంటిదే అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ మహాభారతంలోనే మనకి ఆదిపర్వం 64వ అధ్యాయంలో ఉంది. ఏంటది అని అంటే, జనమేజయుని యొక్క ప్రశ్నకి వైశంపాయనుడు ఈ ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని తెలియజేస్తున్నాడని అంటే, మరి పరశురాముడు 21 సార్లు క్షత్రియుల మీద దండెత్తి కనిపించినటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి భూమండలం అంతా కూడా క్షత్రియులు లేకుండా పోయారు. చాలామందికి తెలుసో తెలియదో ఆ సందర్భంలో అంట దశరథుడు ఆడవేషం వేసుకొని వంటగదిలో ఉన్నాడంట. అంటే పరశురాముడికి భయపడి, అదిగో అలాగ పరశురాముడు 21 సార్లు దండయాత్ర చేసి కనిపించినటువంటి క్షత్రియులను ఎలా సంహరించాడు. ఎందుకని, ఎందుకని అని అంటే, ఆయన తల్లి 21 సార్లు గుండె మీద బాదుకొని ఏడ్చింది. ఎందుకని అని అంటే, ఆమె భర్త అయినటువంటి జమదగిరి మహర్షిని కార్తవీర్యార్జునుడి కుమారుని సంహరించారు. అందుకని చెప్పి క్షత్రియులకి ఇంత గర్వమా, ఇంత అహంకారమా అని క్షత్రియ వంశమే లేకుండా చేస్తారని చెప్పి 21 సార్లు దేశమంతా తిరిగి, ప్రపంచమంతా తిరిగి క్షత్రియుడు అనేటువంటి వాడు లేకుండా చేస్తారని చెప్పి కనిపించినటువంటి వాళ్ళందరినీ సంహరించారు. క్షత్రియ జాతి అంతా కూడా అంతరించిపోయింది. మరప్పుడు ఈ క్షత్రియ కాంతలు రాజ్యానికి సింహాసనం మీద కూర్చునేటువంటి సంతానం లేకుండా చాలామంది ఉన్నారు. మరప్పుడు ఏం చేయాలి? అందుకని ఆ సమయంలో క్షత్రియ కాంతలందరూ కూడా సంతానాపేక్షతోటి వాళ్ళ యొక్క పురోహితులు లేదా బ్రాహ్మణుల యొక్క శరణుకి వచ్చారు. తాబి సహసమోపేతు బ్రాహ్మణ సవిసిత వ్రతాః వృతావృతౌ నరం వ్యాఘ్ర నకామా నామృతౌ తథా. ఆ కఠోర వ్రతధారులైనటువంటి ఆ బ్రాహ్మణులు కేవలం ఋతు సమయంలో మాత్రమే ఆ క్షత్రియ కాంతలతో సమాగమం జరిపారు. ఋతుకాలంలో మాత్రమే కాకుండా ఏమాత్రం కామవాంఛ లేనటువంటి వాళ్ళై, ఏ రకమైనటువంటి ఆ కోరిక లేనటువంటి వాళ్ళై నిర్లిప్తంగా వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించడం జరిగింది. అందుకే అంతకు ముందున్నటువంటి రాజులు అహంకారంతో గర్వంతో ఉన్నటువంటి వాళ్ళైతే, ఆ తర్వాత ఈ బ్రాహ్మణుల ద్వారా పుట్టినటువంటి సంతానం గనక ఈ క్షత్రియ కాంతలందరూ కూడా ఉత్తమైనటువంటి పుత్రుల్ని కన్నారు. వాళ్ళందరూ కూడా ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళుగా ఉన్నారు, ధర్మమైనటువంటి పరిపాలన చేసినటువంటి వాళ్ళుగా. ఈ విధంగా భర్తల్ని కోల్పోయినటువంటి రాణులు బ్రాహ్మణుల ద్వారా గర్భధారణ చేసి బలశాలైనటువంటి క్షత్రియ కుమారులకి జన్మనిచ్చారు. ఇలా తపశక్తి సంపన్నులైనటువంటి బ్రాహ్మణుల ద్వారా క్షత్రియ కాంతల యొక్క గర్భం నుండి ధర్మపూర్వకమైనటువంటి క్షత్రియ సంతానం ఉత్పన్నమైంది. అంటే ఈ అహంకారము గర్వము ఇవన్నీ లేకుండా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పుత్రులు జన్మించడం జరిగింది. అలాగనే క్షత్రియ వంశం వృద్ధి అయింది. మరి ఆ సంతానం కూడా దీర్ఘాయుష్మంతులై ఈ లోకంలో ఉన్నారు. దీన్ని బట్టి రామాయణ కాలంలో కూడా ఈ నియోగ విధిని అనుసరించి సంతానాన్ని పొందడం అనేటువంటిది ఉన్నది అని, అదే భారత కాలంలో కూడా ఉన్నదని మనకి ఇక్కడ స్పష్టమవుతాం. అంటే రామాయణ కాలం నుంచి కూడా ఉన్నదని, అది భారత కాలంలో కూడా కొనసాగిందని మనకు అర్థమవుతుంది. అదిగో ఆ ప్రకారంగానే ఇక్కడ ధృతరాష్ట్ర పాండురాజు విదురుల యొక్క జన్మ జరిగింది. కనుక రామాయణ కాలం పవిత్రమైనటువంటిదని, భారత కాలం అపవిత్రమైనటువంటిదని అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఇది ఆచరణలో ఉన్నటువంటి ధర్మం, ఇది సనాతనమైనటువంటి ధర్మం. సరే, రామాయణ కాలం నుంచి ఆచరణలో ఉన్నదేనని, అది సనాతనమైనటువంటి ధర్మమేని అంగీకరిద్దాం. మరి ఇంకొక సందేహం ఏమిటంటే, శాస్త్రాల్లో కూడా ఉన్నదన్నారు కదండి, ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయమే అన్నారు కదా, ఏ ధర్మశాస్త్రాల్లో ఈ విధానం గురించి ఉంది? సాధారణంగా ధర్మశాస్త్రాలు అంటే స్మృతులు, వాటిల్లో మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి అని ప్రధానమైనటువంటి మూడు స్మృతులు ఉన్నాయి. ఈ మూడు స్మృతుల్లో కూడా ఈ నియోగ పద్ధతిని గురించి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా మనుస్మృతిని గురించి మనం చెప్పుకున్నాం. వైధవ్యాన్ని పొందినటువంటి స్త్రీకి గురుజనుల ద్వారా నియుక్తమైనటువంటి పురుషుడు తన శరీరమునందు అంతటా నెయ్యి పూసుకొని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి నిశ్రాత్రి వేళ కలుసుకోవాలి, అలా ఒక్క పుత్రుడికి మాత్రమే జన్మనివ్వాలి, రెండవ వానికై వాళ్ళంతటా వాళ్ళుగా ప్రయత్నించకూడదు అని. అలాగనే భర్తృహీనమైనటువంటి స్త్రీతో నియోగ విధిని అనుసరించి, అంటే ఏమాత్రం కామ వాంఛ లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించాలనేటువంటి కోరికతో, ఇంద్రియాల మీద ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా అనాసక్తితో మనస్సుని స్వాధీనంలో పెట్టుకొని కర్తవ్యాన్ని నిర్వర్తించి, ఆ తర్వాత ఆ స్త్రీ పురుషులు కలుసుకున్నప్పుడు ఏ సందర్భంలోనైనా ఆ స్త్రీ పురుషుల్ని తండ్రిలాగా, అలాగనే పురుషుడు స్త్రీని కోడల్లాగా భావించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఈ రకమైనటువంటి మన సందేహాలన్నిటికీ కూడా మనం ఇలా సమాధానాన్ని విశ్లేషణ చేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విశ్లేషణ నిజంగా మహాభారతంలో లేదు, ఇది మనం విశ్లేషణ చేయాలి, కథ మాత్రమే ఉంది. అయితే ఆ కథలో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను బట్టి మనకు వచ్చేటువంటి సందేహాలు తీర్చుకోవాలి. అయితే వీటన్నిటి తర్వాత మరొక సందేహం కూడా ఉంది, అదేమిటంటే ధర్మసమ్మతమై ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉన్నటువంటిదై, లోకంలో ఎప్పటి నుంచో ఆచరణలో ఉన్నటువంటిదై, మరి ఇంత ధర్మమైనటువంటి ఈ ఆచరణ మరి కలియుగంలో ఎందుకండి లేకుండా పోయింది? ధర్మమే కదా, మరి ధర్మం అయితే ఆ యుగంలో ఉన్నాయి కదా, మరి ఈ యుగంలో కూడా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ యుగంలో లేకుండా పోయింది అనేటువంటిది మనకు మరొక సందేహం వస్తుంది. అయితే ఈ నియమ విధి ఎంత కఠినమైనటువంటి నియమాలతో కూడుకొని ఉందో మనుధర్మ శాస్త్రంలో మనం నేను చెప్పుకున్నాం. అంటే నియమ విధిని పాటించేటువంటి పురుషుడు శరీరం మొత్తం కూడా నేతిని పూసుకోవాలి, పైగా అతను తపశక్తి సంపన్నుడైనటువంటి వాడై ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై ఉండాలి, మనోనిగ్రహం కలిగినటువంటి వాడై ఉండాలి, కామపరవశుడు కాకుండా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకే ఒక్క సందర్భంతో పుత్రదానం గర్భాదానం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. అంటే ఒకే సందర్భంలో అంటే ఒక్కసారి కలియటంతోనే సంతానాన్ని ప్రసాదింపజేసేటువంటి శక్తి సంపన్నుడై ఉండాలి. అంతటి ఆ శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. ఇది గొప్ప తపశక్తి సంపన్నుడికే సాధ్యమైనటువంటి. అలాగే సంయోగానంతరం స్త్రీని కోడలుగా చూడాలని, ఆ స్త్రీ పురుషుణ్ణి తండ్రిగా చూడాలని ఇవన్నీ చెప్పడం జరిగింది. మరైతే ఈ కాలంలో ఈ ఇంద్రియ నిగ్రహం కానీ, ఈ మనోనిగ్రహం కానీ, ఈ తపశక్తి సంపన్నత కానీ, ఈ ఒకసారి కలవటంతోనే సంతానాన్ని ప్రసాదించేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ ఈనాటి వాళ్ళకి లేవు అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. కలియుగంలో అలాంటి నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, ఆ కామవాంఛ లేకుండా ఉండేటువంటి వాళ్ళు, అలా ఒక తపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు, ఒక నియమానికి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు లేరు గనకనే ఈ కాలంలో అది ఆచరణలో లేకుండా పోయింది. అయితే ఏమండి, ద్వాపరయుగం చివరిలో కదా ఇది జరిగింది. మరి ద్వాపరయుగం చివరిలో జరిగింది కాబట్టి కలియుగం ప్రారంభంలో అలాంటి వాళ్ళు ఉండి ఉంటారు కదా, మరి అప్పటి సంగతి ఏమిటి అనే సందేహం కూడా మనకి రావచ్చు. అయితే అప్పుడు ఏం జరిగిందో మనం ఒకసారి జాగ్రత్తగా ఊహించవచ్చు. కలియుగ ప్రారంభంలో ఆపద్ధర్మంగా నియోగ విధిని అనుసరించి ఉండొచ్చు. అయితే కాలక్రమంలో ఏమైందంటే ఈ నియోగ విధిలో ఉన్నటువంటి నియమ నిబంధనలకు క్రమంగా నీళ్లు వదిలేసి వ్యవహరించి ఉండొచ్చు వాళ్ళు. అందుకనే తర్వాత ఇది ఆచరణలో లేకుండా పోయింది. అంటే ఒకసారి పెద్దల చేత నియోగించబడినటువంటి పురుషునితో కలిసినటువంటి స్త్రీ ఆ తర్వాత ఇంకా సంతానం కలగలేదు అనేటువంటి భావనతో మళ్ళీ ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండి ఉండవచ్చు. పెద్దల అనుమతితో పనిలేదని వాళ్ళంతా వాళ్ళుగానే స్వతంత్రించి ఈ రకమైనటువంటి స్థితిలో ఉండి ఉండవచ్చు. క్రమక్రమంగా స్త్రీ పురుషులు కామవశులై కామానికి లొంగిపోయి అలా స్వేచ్ఛా విహారులై ఉండి ఉండవచ్చు. కాబట్టి ఇలా జరిగింది కాబట్టి నియోగ విధిలో ఉన్నటువంటి పవిత్రత ఏదైతే ఉందో అది మంట కలిసి క్రమక్రమంగా ఇది వ్యభిచారంగా మారిపోయి ఉంటుంది. అందుకే ఆనాటి పెద్దలు అంటే కలియుగం ప్రారంభం అయిన తర్వాత ఎప్పుడో ఈ ఆచారంలో వచ్చేటువంటి లోపాలని గమనించిన తర్వాత ఇక ఈ ఆచారం ఉండకూడదు అని నిర్ణయించుకొని అప్పుడు దీన్ని నిషేధించి ఉంటారు. అది నిషేధించారు కాబట్టి మరి ఏదో రకమైనటువంటి మార్గం ఉండాలా, వంశం అంతం కాకుండా ఉండాలి. అందుకని దత్త స్వీకారం, ఆ వంశానికి సంబంధించినటువంటి వాడిని దత్తత తీసుకోవటం అనేటువంటి దాన్ని మనం ఆచరణలోకి తీసుకొని రావటం జరిగింది. ఇవి మనకి సాధారణంగా వచ్చేటువంటి సందేహాలు, ఆ సందేహాలకు సమాధానం. ఈ సందేహాలే ఎవరికైనా వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ సందేహాలకు సమాధానం చెప్పాం. ఇవి కాకుండా ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం తర్వాత వాటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. అయితే ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాల్సింది ఏమిటంటే కొన్ని ధర్మాధర్మాల విషయంలో కొన్ని ఈ ఆచారాల్లో కానీ ఈ చేసేటువంటి పనుల్లో కానీ మరి చేసేటువంటి ఆలోచనల్లో కానీ ఉన్నటువంటి లోపాలను మనం ఒకసారి సింహావలోకనం చేసుకొని విశ్లేషణ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోగ విధి కనుక ధర్మ సమ్మతమైంది కనుక కాకపోయినట్లయితే పురాతన కాలం నుంచి కూడా ఆచరణలో లేకుండా ఉన్నదే కనుక అయినట్లయితే, శాస్త్రాల్లో చెప్పబడింది కాకపోయినట్లయితే, మహాత్ముల చేత అంగీకరించబడింది కాకపోయినట్లయితే సత్యవతి తన వంశానికి కళంకాన్ని తెచ్చేటువంటి ఇలాంటి ఆలోచన చేస్తుందా? అలాంటి ఆలోచన చేయి. నిజంగా అంత ధైర్యంగా భీష్ముడితో మాట్లాడాలి అని అంటే ఇది శాస్త్రసమ్మతమైంది కనుక కాకపోయినట్లయితే, ఆచారంలో లేనిదైతే, ఇది పది మంది విమర్శించేటటువంటిది కనుకైతే భీష్ముడితో ఎలా మాట్లాడగలుగుతుంది? వ్యాసుని ఎలా పిలిపించగలుగుతుంది? సరే నీవు చేసింది అనుకోండి, వ్యాసుడు ఎలా దీనికి అంగీకరిస్తాడు? కనుక ఇది అలాంటిది కాదు. తండ్రి యొక్క మనోరథాన్ని నెరవేర్చడం కోసమని రాజ్యాధికారాన్ని వదులుకోవటం మాత్రమే కాకుండా ఆజన్మ బ్రహ్మచర్య వ్రత దీక్షా సంపన్నుడైనటువంటి గొప్ప త్యాగి అయినటువంటి భీష్ముడు దీనికి అంగీకరిస్తాడా? అఖండ తపశక్తి సంపన్నుడై పరమ వైరాగ్యమూర్తయి జ్ఞానస్వరూపుడై వేదమంత్రాలన్నింటినీ కూడా విభాగం చేసి సమస్తమైనటువంటి మానవాళికి మేలు చేయటం కోసం ఎంతో ప్రయత్నం చేసినటువంటి వ్యాసుడు, వేదవ్యాసుడు దీనికి అంగీకరిస్తాడా? తల్లి యొక్క కోరికని అరమరికలు లేకుండా అంగీకరిస్తాడా? అంతేకాదు, ఇది అధర్మము, అపవిత్రము, శాస్త్రవిరుద్ధము, అసహ్యకరము అయింది కనుక అయినట్లయితే తానే స్వయంగా పాత్రధారి అయినటువంటి ఈ గాథని మహాభారత గ్రంథంలో ఏ సంకోచం లేకుండా వ్యాసుడు రాసుకుంటాడా? అలా రాసుకున్నాడు అని అంటే ఆనాటి సమాజం దృష్టిలో ఇది ఏది దోషం కాదని, ఇది ధర్మసమ్మతమైనటువంటిదని, ఆచరణలో ఉన్నటువంటిదని, ఇందులో ఏ తప్పు లేదని, అసలు తప్పు అనేటువంటి ఆలోచనే వాళ్ళకి వచ్చి ఉండేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టే వేదవ్యాసుడు దీన్ని రాసుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి పనేమీ లేదు అని మనం గ్రహించాలి. ఒక కాలంలో ఆచరణలో ఉన్నటువంటి పద్ధతులు మరొక కాలంలో ఆచరణలో లేకపోవచ్చు, ఒక కాలంలో లేనటువంటివి మరొక కాలంలో ఉండవచ్చు. కాబట్టి కాలాన్ని బట్టే సిద్ధాంతాలు, ధర్మాలు, చట్టాలు ఉంటాయి, కానీ ఆ కాలంలో ఉన్నటువంటి దాన్ని ఈ కాలాన్ని బట్టి నిర్ణయించడం, ఈ కాలంలో ఉన్నదాన్ని ఆ కాలాన్ని బట్టి నిర్ణయించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పుడు చూడండి, మనకి తెలిసిన తర్వాతనే ఒకప్పుడు వితంతు వివాహాలు అంటే అసలు లేవు. ఒకవేళ ఎవరైనా కనుక వితంతు వివాహం కనుక చేసుకుంటే ఊరు ఊరు మొత్తం కూడా ఆశ్చర్యంగా చెవులు కొనుక్కుంటూ ఉండేది, ఏదో నేరం చేసినట్టుగా. ఈ రోజున ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకుంటున్నారు. కులాంతర వివాహాలు అంటే పూర్వకాలంలో వాళ్ళని వెలివేసేవాళ్ళు, కొన్ని కొన్ని కులాల్లో వాళ్ళని వెలివేసేవాళ్ళు. మరి ఈ రోజున సర్వసామాన్యమైపోయింది, ఇంకా ఇంకా ముందు ఇంకా సామాన్యమైపోతుంది. అంటే కాలానుగుణంగా ఈ ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కనుక దీన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మహాభారత కాలం నాటి మానవులు, వాళ్ళు రాజులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, లేదా స్వేచ్ఛ కలిగినటువంటి పౌరులు కానివ్వండి, నగరవాసులు కానివ్వండి, జానపదులు కానివ్వండి, జానపదులు అంటే జనపదాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఈ ముగ్గురు యొక్క జన్మల్ని గురించి ఎక్కడైనా చులకనగా మాట్లాడుకున్నట్లు మహాభారతంలో ఏమైనా ఉందా? ఎక్కడ లేదు, అసలు ఆ ప్రసక్తే లేదు. అంబికా అంబాలికల్ని ఎవరూ విమర్శించలేదు, భీష్ముడిని దూషించలేదు. పైగా కులము యొక్క, వంశము యొక్క గౌరవ ప్రతిష్టలను నిలిపినటువంటి వాడిగా, కురువంశ రక్షకుడిగా ప్రశంసించారు. మరి సత్యవతిని ఏమైనా అన్నారా? ఏమీ అనలేదు. వ్యాసుని ఏమైనా అన్నారా? ఏమీ అనలేదు. కాబట్టి ఈ నియోగ విధిలో ఏ అధర్మము లేదు, ఏ అపవిత్రత లేదు, ఏ అపసవ్యము లేదు, ఏ అసహ్యము లేదు అనేటువంటి విషయం స్పష్టంగా మనం గ్రహించవలసినటువంటి అవసరం. ఇక ఈ గాథ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇంతవరకు ధర్మమా కాదా, ఇందులో ఏదైనా అధర్మం ఉందా, ఇందులో ఏదైనా అనాచారం ఉందా, ఇందులో ఏదైనా అసహ్యకరమైనటువంటి విషయం ఉందా అనే విషయాన్ని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సంఘటనలు బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, జాగ్రత్తగా మనం సత్యవతిని పరిశీలన చేద్దాం. ఇక్కడ నియోగ విధిన తన యొక్క కోడళ్ళ యందు సంతానాన్ని ప్రసాదించమని తన ప్రథమ పుత్రుడైనటువంటి వ్యాసుడిని కోరింది సత్యవతి. వ్యాసుడు దానికి అంగీకరించాడు. అంగీకరించి ఏం మాట చెప్పాడంటే, వారిద్దరి చేత ఒక సంవత్సరం వ్రతం చేయించు అన్నాడు. వారిద్దరి చేత ఒక సంవత్సరం వ్రతం చేయించమన్నాడు. సత్యవతి ఆ మాట విని వెంటనే ఒక మాట అంది. ఏమిటనంటే, నాయన శీఘ్రమే గర్భధారణ జరిగేటట్టు చూడు, విలంబరం పనికిరాదు, రాజ్యం రాజు లేకుండా సింహాసనం ఉండకూడదు, అందుకని వెంటనే శీఘ్రంగా గర్భధారణ జరిగేటట్టు చూడు అన్నదే గాని, నువ్వు చెప్పినటువంటి వ్రతం ఏమిటి, ఎందుకు ఆ వ్రతాన్ని ఆచరించాలా, ఆచరించకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి అని ఏమైనా అడిగిందా? ఆ మాట అసలు అడగనే అడగా. సరే, శీఘ్రమే గర్భధారణ జరగాలి అంది కదా. గర్భధారణ జరిగినా బిడ్డ పుట్టడానికి 10 మాసాలు పడుతుంది కదా. మరి 10 మాసాల టైం అయినా ఉందిగా. మరి 10 మాసాల టైము నీకు అంగీకారమే కదా. ఏ ఒక్క సంవత్సరం ఇంకొక సంవత్సరం ఉంటే ఎందుకు అంగీకారం కాదు? అది కూడా అది నిజమైనటువంటి సరైనటువంటి కారణం కనుక అయినట్లయితే, ఒక్క సంవత్సరం ఆగినంత మాత్రాన ఏమైనా కొప్పలు మునిగిపోతాయా? కానీ ఆ మాత్రం దీని గురించి అసలు ఆలోచించరా, ఆ వ్రతాన్ని గురించి ఏమిటని ఆలోచించరా, వెంటనే గర్భధారణ జరగాలి అని ఇలా తొందరపడ్డందుకు ఏమి జరిగింది ఫలితం అనంటే, ఓ పుట్టంధుడు జన్మించాడు. అంధుడు జన్మించాడు. ఏమండి వ్రతానికి పుట్టంధుడు జన్మించడానికి ఏమిటి కారణం అని మీరు అడగచ్చు. అసలు వ్రతం దేనికి చెప్పాడు వ్యాసుడు? సమాధానం కూడా ఆయన మాటల్లోనే ఉంది. ఏమిటంటే, వ్రతం చేయకుండా ఏ స్త్రీ కూడా నా సమీపానికి రాలేదు అని అన్నాడు. వ్రతం చేయకుండా ఏ స్త్రీ కూడా నా సమీపానికి రాలేదు అంటే దీనిలో ఆంతర్యం ఏమిటనంటే, అంతఃపురాల్లో రాణివాసంలో పెరిగినటువంటి మహారాణులు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే మహారాణులు అయినటువంటి వాళ్ళు ఎండకన్ను ఎరగకుండా ఈ రాణివాసాల్లో పెరుగుతూ సకల సౌఖ్యాలు సకల భోగాలు అనుభవిస్తూ ఉంటారు. హంసతూలికా తల్పాలలో పడుకొని ఉంటారు. వాళ్ళకి ఏవి కావాలంటే అవి దాసీలందరూ సమకూర్చుతూ ఉంటారు. వాళ్ళేమి కష్టపడి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి వాళ్ళు ఆ మహారాణులు, అంటే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు. అలాంటి వాళ్ళు పరపురుషుడితో అందున కపిల జడలతోటి దుర్బలమైనటువంటి శరీరంతో నల్లని దేహఛాయతోటి మిడుగుర్ల వంటి కళ్ళతోటి అందవిహీనంగా ఉండేటువంటి తపశక్తి సంపన్నుడైనటువంటి తనతో సమాగమానికి వాళ్ళని సిద్ధం చేయాలి అని అంటే ఈ సంవత్సరం వ్రతం అవసరం. ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి నియమాలు ఏర్పాటు చేసి, కఠినమైనటువంటి నియమాలు ఏర్పాటు చేసి, అంటే తక్కువగా తినటం, ఉపవాసాలు ఉండటం, నేల మీద పడుకోవటం, కొన్ని పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, ఇలాంటి అన్నీ కూడా చేసి ఒక వ్రతాన్ని ఒక సంవత్సరం ఆ వ్రతాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు కొంత దీనికి అనుగుణంగా తయారయ్యేవాళ్ళు. కాబట్టి అప్పుడు తనతో సమాగమం వల్ల ఏ రకమైనటువంటి దోషం లేకుండా పోయేది. ఆహార విహారాల్లో కొన్ని కఠినమైనటువంటి నియమాలను వారి చేత పాటింపజేసినప్పుడు వాళ్ళలో ఒక సహనశక్తి కలుగుతుంది. తన యొక్క రూపాన్ని వాళ్ళు భరించగలుగుతారు. అప్పుడు సమాగమం దోషరహితమవుతుంది. వ్యాసుని ఉద్దేశం ఇది. ఆయన పూర్తిగా చెప్పడా, కొంతవరకే చెప్పాడు, కానీ ఉద్దేశం మాత్రం ఇది. అయితే సత్యవతి మాత్రం తొందరపడింది. ఇలా తొందరపడటంలో ఏ ప్రయోజనమూ లేకపోగా గొప్ప నష్టం సంభవించింది. మరి దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? ఇది మనకు ముఖ్యం. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి అని అంటే, అవతలి వాళ్ళు ఏం చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో ప్రశాంతంగా వినాలి. వాళ్ళని పూర్తిగా చెప్పనివ్వాలి. అందులో నీకేదైనా సందేహం కనుకుంటే అడిగి తెలుసుకొని నీ సందేహం నివృత్తి చేసుకోవాలి. ఆ తర్వాత మంచి చెడుల్ని గురించి నువ్వు ఆలోచించుకోవాలి. అనాలోచితంగా త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. త్వరపడినందువల్ల, అవతల వారు చెప్పే విషయాన్ని పూర్తిగా వినకుండానే ఉన్నందువల్ల ఇక్కడ ఏ నష్టం జరిగింది అనంటే, పుట్టంధుడు జన్మించాడు. ఈ కారణంగా మహాభారత యుద్ధం జరిగింది. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఇక మరొక విషయం ఉంది, అదేమిటంటే అంబికని సిద్ధం చేస్తూ సత్యవతి ఆమెతో ఏమంది, కురువంశ అభివృద్ధికి భీష్ముడు తన యొక్క అంగీకారాన్ని తెలియజేశాడు. కురువంశ అభివృద్ధికి భీష్ముడు తన అంగీకారాన్ని తెలియజేశాడు. భీష్ముడు చెప్పిన దానికి అనుగుణంగా నడుచుకో అని శయ్యామందిరంలోకి తీసుకెళ్ళి శయ్య మీద కూర్చోబెట్టి మళ్ళీ అన్నది, నీకు ఒక దేవరుడు ఉన్నాడు, అంటే నీకు ఒక బావ ఉన్నాడు, అతడే నీకు ఈరోజు గర్భాధానం చేస్తాడు అని. ఇది సత్యవతి చెప్పినటువంటి మాటలు. ఇక్కడ సత్యవతి అన్ని పొడి పొడి మాటలే చెప్పింది, ఏ విషయం కూడా సంపూర్ణంగా సమగ్రంగా చెప్పల, కోడలికి పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పల. దీనివల్ల ఎంతో అనర్థం జరిగింది. ఏమిటా అనర్థం? కురువంశాభివృద్ధికి భీష్ముడు తన అంగీకారాన్ని తెలిపాడు అంది. అనగానే ఏమని అర్థం చేసుకుంటుంది అంబిక? భీష్ముడే తనని తనకి సంతానాన్ని ప్రసాదించడానికి అంగీకరించాడని అనుకుంటుంది. అయితే మనం ఇక్కడ ఎట్లా అనుకుంటుందండి, భీష్ముడు బ్రహ్మచర్య వ్రతదీక్షా సంపన్నుడు కదా, కాబట్టి భీష్ముడే తనకి సంతానాన్ని ఇస్తాడని ఎలా అనుకుంటుంది అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ సత్యవతి ఏం చెప్పింది, కురువంశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భీష్ముడు తన అంగీకారాన్ని తెలియజేశాడు. అంటే కురువంశం ఇప్పుడు అంతమైపోయేటువంటి స్థితిలో ఉంది కాబట్టి తన ప్రతిజ్ఞని పక్కన పెట్టి అందుకని ఇప్పుడు సంతానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడేమో అనేటువంటి ఆలోచన కలిగేటువంటి అవకాశం అక్కడ అంబికుంది. పైగా నీకు దేవరుడు ఉన్నాడు, అతడే నీకు గర్భాధానం చేయడానికి వస్తాడు అంది సత్యవతి. దేవరుడు అంటే భర్త యొక్క సోదరుడు. తనకి తెలిసి భర్త యొక్క సోదరుడు ఎవరున్నారు? భీష్ముడే. ఎందుకంటే వ్యాసుడి యొక్క పుట్టుకను గురించి వీళ్ళకి ఎవరికి తెలియదు, ఎందుకంటే భీష్ముడికే తెలియదు. కాబట్టి భీష్ముడికి కూడా ఆమె చెప్పింది, ఇప్పుడే చెప్పింది, అందువల్ల వీళ్ళకి తెలియదు. కాబట్టి నీకు ఆ దేవరుడు ఉన్నాడంటే భర్త ఎవరు? విచిత్ర వీరుడు. ఆ విచిత్ర వీరుడికి సోదరులు ఎవరు? చిత్రాంగుడు. ఆయన చనిపోయాడు. ఇక ఇప్పుడు మిగిలినటువంటి వాడు ఎవరు? భీష్ముడు. కానీ ఇంకెవరైనా ఉన్నారా అని కూడా ఆలోచించిందాన్ని, ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఇలాంటి ఆలోచన రావడానికి సత్యవతి పలికినటువంటి పొడి పొడి మాటలు కారణమైంది అన్నమాట. వ్యాసుడు నా పుత్రుడే, అంటే సత్యవతి ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, వ్యాసుడు నా పుత్రుడే, అతడు నీకు దేవరుడు అవుతాడు, అతడి వల్లే నీవు సంతానవతివి కావాలి, కాబట్టి ఆయనే వస్తాడు అని స్పష్టంగా చెప్పిందనుకోండి, ఇంకా ఈ వ్యవహారం అంతా ఉండేది కాదు, ఈయన ఏదేదో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ఇక్కడ మనం ఇంకో మాట అనుకోవచ్చు, ఏమోనండి కోడలతోటి ఈ మాట చెప్పడం కోసం అని చెప్పి ఏదైనా సంకోచించిందేమో అని. భీష్ముడితో చెప్పడానికి సంకోచం లేనిది, కోడలతో చెప్పడానికి సంకోచం ఏంది? ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకోవడంలో సంకోచం ఎక్కువ ఉండక్కర్లా, మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాలు కాస్త సంకోచం ఉంటుంది. కాబట్టి అక్కడ సంకోచం ఉండాల్సినటువంటి అవసరం లేదు, తను చెప్పచ్చు, ఇందులో తప్పేమి లేదు. కాబట్టి ఇది అధర్మము కాదు, అన్యాయము కాదు, అక్రమము కాదు. అందువల్ల ఈ మాట చెప్పకపోవటం వల్ల ఇంత అనర్థం జరిగింది అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎంత తెలివి కలిగినటువంటి వాళ్ళైనా కొన్ని కొన్ని సందర్భాల్లో పప్పులో కాలేస్తారు. మనం అందరం కూడా అట్లానే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా పప్పులో కాలేస్తాం, మాట్లాడేటువంటి మాటల్లో ఏదో పొరపాటును జారుతూ ఉంటాం, చేసేటువంటి పనుల్లో ఏదో ఒక పొరపాటు పని చేస్తూ ఉంటాం, తర్వాత అనుకుంటాం అయ్యో ఇంత చేయకుండా ఉన్నట్లయితే బాగుండేదే అని అనుకుంటే అనుకుంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం పెద్దైన పెద్దలైనటువంటి వాళ్ళకు ఉంది అని సత్యవతి మరి ఇలా విషయాన్ని దాచిపెట్టి వివరంగా చెప్పకుండా పొడి పొడిగా మాట్లాడి ఉండటం వల్ల అంబికకి ఆ దేవరుడు అనేటువంటి వాడు భీష్ముడే కదా, ఆయన కురువంశ అభివృద్ధి కోసం అని చెప్పి మరి తాను ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి అంగీకరించి ఉంటాడు అని ఆ భావించడానికి వీలైంది. అందుకనే శోచం శోచంత ఎత్తు తదా భీష్మం అన్యాంశ కురుపుంగవాన్, భీష్ముడి గురించి అన్యాంశ ఇతరులైనటువంటి కురుపుంగవాల గురించి ఆలోచిస్తూ ఉంది ఆ శయ్య మీద కూర్చొని అంబిక అని చెప్పి. కాబట్టి మరి ఇలా ఆలోచించింది కాబట్టి భీష్ముడే తనకి సంతానాన్ని ఇస్తాడు అనేటువంటి భావన ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి భయం లేకుండా ఉన్నటువంటి ఆమె ఒక్కసారిగా వ్యాసుడు అక్కడికి వచ్చేటప్పటికల్లా ఆ వ్యాసుడిని చూసేటప్పటికల్లా భయంతో కళ్ళు మూసుకుంది. ఈ పరిస్థితి రాకుండా కోసమే సంవత్సరం వ్రతం చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ మాత్రం జరగవలసినటువంటిదంతా జరిగింది. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి ఇది కూడా మనం తెలుసుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి భావాల్ని ఇతరులకి చెప్పేటప్పుడు స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అలాగే చెప్పాల్సినటువంటి విషయాన్ని కొన్ని దాచిపెట్టి కొన్ని చెప్పి పొడి పొడిగా చెప్పి అర్థమయ్యే అర్థం కాకుండా చెప్పి ఇలా మాత్రం చెప్పకూడదు. కనుక పూర్తిగా అర్థమయ్యేటట్టుగా వివరంగా చెప్పాలి. అప్పుడే అపార్థాలు కానీ అనర్థాలు కానీ జరగకుండా ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి జీవన సత్యం. ఇక మూడో విషయం సత్యవతీయ లోపాలు ఉన్నాయి. ఏమిటంటే ఇద్దరు కోడళ్ళకి ఇద్దరు పుత్రులు పుట్టారు. మరి మరొక పుత్రుని తన పెద్ద కోడలికి ప్రసాదించమని వ్యాసుని కోరింది సత్యవతి. ఎందుకు కోరింది ఇది కూడా మనం ఆలోచించాలి. ఎందుకు కోరిందో మనం ఆలోచించవచ్చు. తన రెండవ కోడలు అంబాలికి పుత్రుడు అందమైనటువంటి వాడు పుట్టాడు కోనరాజు. కానీ పెద్ద కోడలైనటువంటి అంబిక్కి గుడ్డివాడు పుట్టాడు. నిజంగా ఈ పెద్ద కోడలు చిన్న కోడలు వీళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు కూడా అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు. మరి అక్క తన చెల్లెలు అందమైనటువంటి పుత్రుణ్ణి కానీ ఆ బిడ్డను పెంచుతూ ఉంటే తన గుడ్డి పుత్రుణ్ణి గుడ్డివాడైనటువంటి కుమారుణ్ణి చూసుకొని ఈమె కుమిలిపోతూ ఉంటుంది. ఇది ఊహించింది సత్యవతి. నిజంగానే బాగానే ఊహించింది, దాంట్లో ఏం తప్పులేదు. అయితే నీకు కూడా ఒక మంచి పుత్రుడు ఉంటే బాగుంటుందమ్మా అని కోడలకి ఏమైనా చెప్పిందా? చెప్పరా. మరి కోడలు ఆ పిల్లల్ని పెంచేటప్పుడు ఆ కోడళ్ళిద్దరూ వాళ్ళ పిల్లల్ని పెంచుకునేటప్పుడు తనకి ఏదైనా బాధ కలిగితే ఆ బాధను అత్తగారితో ఏమైనా చెప్పిందా? ఇదిగో నాకు ఇట్లాంటి వాడు పుట్టాడు అని ఏమైనా బాధపడ్డదా? అట్లా బాధపడ్డది లేదు. నువ్వు బాధపడతావేమో అందుకోసం చెప్పి నీకు ఇంకో సంతానాన్ని మంచి సంతానాన్ని ప్రసాదించాలనేటువంటి ఆలోచన వచ్చింది అని ఏమి చెప్పడం లేదు. మరి కోడల యొక్క ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఆదేశించింది అత్తగారు. ఇలా ఆదేశించడం వల్ల ఏం జరిగింది అని అంటే అంబిక తన దాసిని శయ్యామందిరానికి పంపించి, అంటే మళ్ళీ నువ్వు వెళ్ళాలి, వ్యాసుడు నీకు సంతానాన్ని ఇస్తా అంటే అమ్మో మళ్ళీ ఆ ఘోరం నాకు వద్దు, కళ్ళు మూసుకుంటే గుడ్డోడు పుట్టాడు, మళ్ళీ ఇతర ఏమొద్దు నాకెందుకని చెప్పి దాసికి వేషం వేసి పంపించేసి. అంటే దీంతో మనకి ఏమర్థం అవుతుందంటే అంబిక్కి ఇష్టం లేదు అని తెలుసు. మళ్ళీ ఇంకో సంతానం అంబిక్కి ఇష్టం లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇష్టం లేదని ఆమె చెప్పలేదు, నీకు ఇష్టమా లేదా అని చెప్పి ఈమె అడగలేదు. సత్యవతి కోడల మీద పెత్తనం చేసేటువంటి అత్తగారులా వ్యవహరించిందేమో అని నాకు మాత్రం అనిపిస్తూ ఉంది. ఎందుకని అంటే ఆ రోజుల్లో విషయమంతా కూడా సక్రమంగా తెలుసుకొని చేయాల్సినటువంటి దాన్ని ఇలా ఎందుకు పూర్తిగా తెలుసుకోకుండా ఇలా చేశారు అనేటువంటిది. కాబట్టి కోడలు ఇష్టాయిష్టాలు తెలుసుకోకపోవటం ఇక్కడ సత్యవతి యొక్క తప్పుగా మనం భావించాలి. మరి దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి అని అంటే అత్తా కోడలు ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరిస్తారు అంటే అత్తలు కోడళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తారో కోడళ్ళు అత్తల పట్ల అలా వ్యవహరిస్తారు, కోడళ్ళు అత్తల పట్ల ఎలా వ్యవహరిస్తారో అత్తలు కూడా కోడళ్ళ పట్ల అలా వ్యవహరిస్తారు. ఇక్కడ ఎవరైనా సరే పొరపాటు కనుక ఎక్కడైనా జరిగింది అని అంటే ఇద్దరి వైపులా కూడా పొరపాట్లే జరుగుతాయి, ఇద్దరికి మధ్య దూరం పెరుగుతుంది. ఇది ఈనాడు అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఇంట్లో అన్నాను అని అంటే మీరు ఎవరేమో అనుకోబాకండి, ప్రతి ఇంట్లో అంటే దాదాపు 190 ఇళ్ళు, 92 ఇళ్ళు, 92 ఇళ్ళు అని అనుకోండి. అత్తల కోడళ్ళ మధ్య పరపత్యాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. కుంతీదేవి ద్రౌపది మాదిరిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కనపడరు. ఎందుకని? ఇదిగో ఇదే కారణం. మనసులో ఉన్నటువంటి మాటని స్పష్టంగా చెప్పడానికి ఏమొచ్చింది ఇబ్బంది కనుక ఇదిగో ఇది పరిస్థితి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అరమరికలు లేకుండా వ్యవహరించాలి అని అర్థమవుతుంది. ఇక నాలుగో విషయం ఏమిటంటే, అంబికకి బిడ్డ పుట్టిన తర్వాత కదా అంబాలికి గర్భాధానం జరిగింది. మరి సంవత్సరం వ్రతం చెప్పాడు కదా వ్యాసుడు, ఈ సంవత్సరం వ్రతం చెప్పినప్పుడు ఎట్లాగో ఆలస్యం జరుగుతుంది కాబట్టి కనీసం అంబాలికైనా సంవత్సరం వ్రతం చేయించిందా? అప్పుడు కూడా చేయించలేదు. 10 మాసాల వ్యవధికి అంగీకరించిందిగా. ఇప్పుడు అంబికకి 10 మాసాల తర్వాత కదా కొడుకు పుట్టింది, ఈ 10 మాసాలకి కొడుకు పుడుతున్నాడు కాబట్టి అంబాలికి చేత సంవత్సరం వ్రతంగానే చేయిస్తే ఇక 2 నెలలాగే తేడా వచ్చేది. మరి అప్పుడైనా చేయించిందా? ఆహా, అప్పుడు కూడా చేయించలేదు, ఆ ప్రసక్తే లేదు. పోనీ అంబాలికి పాండురాజు పుట్టాడు, అతడు రాజ్యార్హుడు కాబట్టి సమస్య తీరిపోయింది. మరి అంబిక్కి అందమైన పుత్రుడు కావాలి అనుకుంది, అతనికి రాజ్యార్హత విషయంలో ఇక తేడా ఏం లేదు, పాండురాజు రాజ్యానికి అర్హుడు కాబట్టి ఇక గొడవ లేదు. ఇప్పుడు అంబిక్కి కావాల్సింది ఏమిటంటే ఒక అందమైనటువంటి పుత్రుడు కావాలి. అందమైన పుత్రుడు కావాలి అని అంటే మరి వ్యాసుడితోటి సంతోషంగా సమాగమంలో పాల్గొనేటట్టు ఉండాలి. అలా పాల్గొనాలంటే సంవత్సరం వ్రతం చేయాలి. మరి అప్పుడైనా వ్రతం చేయించిందా అందుకే చేత? ఆహా, అప్పుడు వ్రతం చేయించలేదు. అంటే ఇదంతా కూడా సత్యవతి యొక్క అనాలోచితమైనటువంటి అస్తవ్యస్త మనోస్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు. సత్యవతి ఇన్ని అనాలోచితమైనటువంటి పనులు ఎందుకు చేసింది అని మళ్ళీ మీకు సందేహం వస్తుంది. ఏమంటే మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా అత్యుత్తమైనటువంటి పాత్రలు కదా. మరి సత్యవతి సాక్షాత్తు కూడా పరాశరుడి యొక్క సంపర్కంతో వ్యాసుడిని తన యొక్క గర్భవాసానికి అన్నటువంటి ఆమె కదా. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఇలా అస్తవ్యస్తంగా మనకి తెలిసిన విషయాలు కూడా ఆమెకు తెలియనట్టుగా ఎందుకు పొరపాటు చేసింది అని కూడా మనకు సందేహం రావచ్చు. ఎందుకనంటే వసురాజు వీర్యం వల్ల జన్మించినప్పటికీ కూడా పెరిగింది మాత్రం దాసరాజు ఇంట. అంటే ఎంత గొప్ప వంశంలో జన్మించినా పెరగటం మాత్రం అల్పుల ఇంట పెరిగింది కనుక ఆ వాతావరణమే వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది కనుక సత్యవతి అనాలోచితంగా పరిమితి లేకుండా వ్యవహరించింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని మహాభారతానికి భాష్యం రాసినటువంటి నీలకంఠాచార్యులు కర్ణుడి గురించి రాస్తూ కూడా ఇదే రాశారు. ఎందుకు కర్ణుడి ఇంత అస్తవ్యస్తంగా ప్రవర్తిస్తున్నాడు? దుర్మార్గుల దగ్గర ఉన్నప్పుడేమో దుర్మార్గ మాటలు మాట్లాడతాడు, పెద్దల దగ్గర కూర్చున్నప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడేమో మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? పైగా ధర్మాత్మలైనటువంటి పాండవుల మీద కౌరవులు ఇలా రెచ్చగొడటానికి కారణం ఏమిటి? ఎందుకు ఇట్లా నీచాత నీచంగా ద్రౌపదిని మాట్లాడాడు అని ఈ విషయాలన్నింటికి సమాధానం రాస్తూ పుట్టింది సూర్యుడికి కుంతీదేవికి అయినప్పటికీ కూడా అతడు పెరిగింది మాత్రం అదిగో ఆ రథాన్ని నడుపుకునేటువంటి సూతుల యొక్క వంశంలో. అంటే సూతవంశ సంస్కారాలు జరిగి అతని క్షత్రియోచితమైనటువంటి సంస్కారాలు జరగల, సూతవంశ సంస్కారాలు జరిగి అందుకనే సూతవంశంలో పెరిగాడు కాబట్టి అదిగో వాళ్ళ యొక్క ఆలోచన విధానమే అతనికి కూడా వచ్చింది అని నీలకంఠాచార్యులు మహాభారతానికి భాష్యం రాసినటువంటి నీలకంఠాచార్యులు తెలియజేస్తారు. అందువల్లే వాచాలత్వం, దుష్టబుద్ధి ఇవన్నీ కూడా కర్ణుడికి అద్దరివి అని చెప్తారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి నీకేమిటి? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూలంకషంగా ఆలోచించాలి, సమర్థులైనటువంటి వారితో చర్చించాలి, పూర్వాపరాలు కూడా ఆలోచించుకోవాలి. అంటే ఈ పని కనుక చేస్తే ఏమవుతుంది, ఇలా కూడా కావడానికి ఏమైనా వీలుందా, ఇలాగనే అవుతుందా, మనం అనుకున్నట్టే జరుగుతుందా, ఏదైనా ఇంకో రకంగా జరుగుతుందా అని ఇలా ఆలోచించుకోవాలి. ఎంతో పరిణితితో ఆలోచించాలి. త్వరపడి హడావుడిగా అనాలోచితంగా మనం ప్రవర్తించకూడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఐదవ విషయం, సత్యవతి వ్యవహారం అయిపోయిన తర్వాత వ్యాసుడితో సమాగమ సమయంలో ఆయన రూపాన్ని చూడలేక అంబిక కళ్ళు మూసుకుంది. అందువల్ల మాతృదోషం చేత అంధుడు కొడతాడు అని అప్పటికప్పుడే చెప్పాడు వ్యాసుడు. అలాగే అంబాలిక కళ్ళు తెచ్చుకునే ఉంది కానీ వెలవెలా పోయింది ఆమె, అందుకని పాండువర్ణ దేవుడు కొడతాడు అని చెప్పి అప్పుడే చెప్పాడు. అంటే సంభోగ సమయంలో స్త్రీ యొక్క మనోభావాలు పుట్టబోయేటువంటి బిడ్డ మీద పడుతున్నాయి అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి అని అంటే, నూతన దంపతులు తమ యొక్క బెడ్రూముల్లో మనసుకి ఆహ్లాదం కలిగించేటువంటి దృశ్యాల్ని, తమకు ఇష్టమైనటువంటి వస్తువుల్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతే తప్ప ఏ భయంకరమైనటువంటి ఫోటోలను, లేకపోతే ఏ క్రికెట్ వీరులను, లేకపోతే ఏ సినిమా యాక్టర్లను, లేకపోతే ఇలాంటి వాటిని కాకుండా దైవ సంబంధమైనటువంటివి, మంచివి, మనసుకి శాంతిని ప్రశాంతిని కలిగించేటువంటివి, అదిగో అలాంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఎంతో ప్రేమతో, ఇష్టంతో, అనురాగంతో ఉన్నప్పుడే కలవాలి. అప్పుడే సత్సంధాన యోగం. అంతే తప్ప వాళ్ళిద్దరు చిరుబుర్రలాడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, నీ బ్రతికిట్టేలేని ఈయన, నువ్వు ఎప్పుడిట్ట బాగుపడ్డావు, నువ్వు ఎప్పుడిట్టే తెచ్చావులేని ఆమె, ఈ రకంగా అనుకుంటూ కనుక కలిస్తే పుట్టేటువంటి వాళ్ళు రాక్షస జాతి వాళ్ళు పుడతారు. ఆ తర్వాత ఎన్ననుకున్నా ఏం ప్రయోజనం. ఇక ఆరో విషయం ఏమిటంటే, గర్భాధానం రోజునే ఎటువంటి బిడ్డ పుట్టబోతున్నాడు అనే విషయాన్ని చెప్పగలిగినటువంటి త్రికాల జ్ఞాని వ్యాస మహర్షి ఈనాడు కూడా చెబుతున్నారు. ఎప్పుడనంటే పిండం పెరిగి పెద్దదవుతూ ఉన్నప్పుడు స్కానింగ్ చేసి ఆడా మగ, లేకపోతే ఏదైనా దోషాలు ఉన్నాయా, లేదా కొన్ని టెస్టులు చేసి ఏదైనా అంగవైకల్యం కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటాయా అని చెప్పగలుగుతున్నారు. అయితే ఇది తర్వాత చెప్తున్నారు, కానీ ఆ పిండం గర్భం వచ్చి పిండం పెరిగి పెద్ద అయ్యేటప్పుడు చెప్తున్నారు యంత్రం ద్వారా. కానీ ఆ రోజున యంత్రశక్తి కన్నా కూడా అద్భుతమైనటువంటి తపశ్శక్తి వల్ల వాళ్ళు ఆ రోజున అప్పుడే చెప్పగలిగారు. అంటే వాళ్ళు స్త్రీ పురుషులు కలిసినటువంటి రోజునే ఇదిగో ఇలాంటి దోషంతో, ఇలాంటి లోపంతో పిల్లలు పుడతారని చెప్పగలిగినటువంటి, ఇది మహాభారతంలో ఉన్నటువంటి టెక్నికల్ విషయం. ఎందుకని అంటే మహాభారతం ధర్మతత్వజ్ఞులు, ధర్మశాస్త్రమని ఆధ్యాత్మికులు, వేదాంతమని ఐతిహాసికులు, ఇతిహాసమని పౌరాణికులు, బహుపురాణ సముచ్చయమని లాక్షణికులు, సర్వలక్ష్య సంగ్రహమని నీతి విచక్షణలు, నీతి శాస్త్రమని కవిపురుషులు, మహాకావ్యమని దీన్ని ఒక అర్థశాస్త్రంగా, ధర్మశాస్త్రంగా, కామశాస్త్రంగా, మోక్షశాస్త్రంగా చెప్పబడినటువంటిది మహాభారతం కనుక, ఈ మహాభారతం నుంచి మానవుడు తన యొక్క జీవితంలో ఏమేమి నేర్చుకోవాలా, ఎలా ప్రవర్తించాలా, ఎలా జీవించాలి అనేటువంటి జీవన సత్యాలతో సహా సమస్తమైనటువంటి విషయాల్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మహాభారతాన్ని మానవ జీవిత మహేతిహాసం అని చెప్తుంది. ఈ విధంగా మహాభారత గాథ నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం నన్ను చెప్పుకున్నటువంటి కథకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఇక నేను చెప్పుకున్నటువంటి కథలో చర్చే విషయం ఏంటంటే విదురుడి యొక్క జన్మ. విదురుడి యొక్క జన్మ సందర్భంలో కూడా ఒక మాట అన్నాడు వ్యాసుడు. ఏమిటది అంటే, నీకు పుట్టబోయేటువంటి బిడ్డ పరమధర్మాత్ముడైనటువంటి వాడు పుడతాడు, సాక్షాత్తు యమధర్మరాజే శాపవశాత్తు నీ గర్భంలో పుట్టబోతున్నాడు, నేను అతన్ని నిక్షిప్తం చేశాను అని చెప్తాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనుడితో అడుగుతాడు, అయ్యా అసలు యమధర్మరాజుకి శాపం ఎందుకు వచ్చింది, మరి ఇలా విదురుడిగా ఎందుకు పుట్టాడు అని అడిగితే దానికి సమాధానం చెప్పబోతున్నారు. ఏమని చెప్తున్నారో రేపు తెలుసుకో.